गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः सर्वश्रुति शिरोरत्न समुद्भाषित मूर्तये वेदांताम्भोज सूर्याय तस्मै श्री गुरवे नमः श्री कैवल्य कदम्बुचेरुटकुनै चिन्तिञ्चेदन् लोकरक्षैकारम्भकु भक्तपालन कला संरम्भकु दानवोद्रेक डिम्बकु केलिलोल विलसदृग्जाल सम्भूत नाना कञ्जान्त भवाण्ड कुम्भकु मानन्दाञ्जना डिम्बकु వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి సులికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాలశశాంక మౌలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరువాలికిన్ ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలో పొలను లీనమై ఎవ్వని ఎందు బిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వారినాత్మభూ ఈశ్వరునే శరణంబు విడెదన్ ఈశ్వర ఆనంద స్వరూపులారా శివతత్వ స్వరూపులారా ప్రపంచంలో ఒక గొప్ప సంభాషణ జరుగుతూ ఉంటుంది ఏంటంటే అంతా దైవ కల్పితము అని ఒక భావన దైవం చే ప్రసాదితము అంతా దైవం యొక్క నిర్ణయమే కాని జీవుడికి ఎటువంటి స్వతంత్రం లేదు ఇది ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ప్రయత్నం అనేది జీవుడి చేతిలో ఉంది చూస్తున్నాం కదా వర్తమానంగా నేను కోపం తెప్పించుకోవచ్చు ప్రశాంతంగా ఉండవచ్చు ప్రేమగా ఉండవచ్చు అసూయగాను ఉండవచ్చు సో దీనికి సంబంధించిన కార్యక్రమం నా చేతిలో ఉంది అంతేగాని దైవం నన్ను ఎలా చెప్తే అలా చేస్తున్నానని నేను కాదు కదా సో దైవం ఎలా చెప్తే అలా జరుగుతుందా లేక ఈ జీవుడు స్వతంత్రమైన నిర్ణయం కలవాడా అనేటువంటి ఒక అనక చర్చ జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో వశిష్ఠ మహర్షి దైవము పురుషకారము అనేటువంటి రెండు విషయాలు తీసుకున్నారు జీవుడికి సంభవిస్తున్నటువంటి అనుభవం అవుతున్నటువంటి ఈ దైవకం దైవీకం అంటే నా ప్రయత్నం కాకుండా మరొకరి నియమానుసారం నా జీవితంలో జరిగే వ్యవహారాలు సందర్భాలు సంఘటనలు దీనిని దైవము అన్నాం పురుషకారం అంటే నా ప్రయత్నం చేత నేను పొందేవి లేక పొందనివి ఉత్తమ ప్రయత్నం చేత ఏ ఉత్తమ విషయాలు పొందాం ప్రయత్నం యొక్క అల్పత్వం చేత ఏమేమి కోల్పోతాం ఇది పురుషకారం ఒక నూతనమైనటువంటి సిద్ధాంతాన్ని వశిష్ఠ మహర్షి ప్రవచనం చేస్తున్నారు నాయన రామచంద్ర కల్పితైర్ మోహితైర్ మందై దైవం కించిత్ నవిద్యతే మోహబుద్ధి మందబుద్ధి కలవారికి అది తొలగటానికి దైవము అనబడేది కల్పించారు గాని వాస్తవానికి దైవము లేదు దైవాన్ని ఆయన ఇంకో శబ్దంతో కూడా వాడుతూ వచ్చారు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చారు దైవము అని కొన్ని చోట్ల వాడారు అద్భుతం అని వాడారు రెండు ఒకదానికి ఏక అర్థం ఉద్దేశంగానే వాడారు ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలో ఇక్కడ ఆత్మ జ్ఞానానికి మన్ని సంసిద్ధం చేస్తున్నారు అందుచేత ప్రపంచంలో కశ్చిన్మాం ప్రేరేతే నన్ను ఎవరో ప్రేరేపిస్తున్నారు ఎవరో నాకు కారణమవుతున్నారు ఒకనొక సందర్భంలో దుర్యోధనుడు చెప్తున్నాడు అయ్యా జానామి పుణ్యం నచమే ప్రవృత్తి నా జానామి పాపం నచమే నివృత్తి భారతంలో ఒక సంఘటనలో ఒక సందర్భంలో దుర్యోధనుడు ఏమయ్యా నీకు ఇంత అసూయ ఏమిటి ఇంత దురభ్యాసం ఏంటి అని అడిగినప్పుడు నాకు తెలుసు, నాకు ఇది మంచి అని తెలుసు కానీ మంచి చేయబుద్ది కావట్లే, చెడు అని తెలుసు కానీ చెడు చేయబుద్ది కావట్లేనాపి దైవైన హృది స్థితేనా, ఎవరో దైవము నా హృదయంలో ఉండి ఉన్నవాడయి నన్ను అయ్యా ఈ మంచి పని చేయి, ఈ చెడు పని చేయి, నువ్వు ఇలా చేయి, అలా అసూయపడు అని ప్రేరేపిస్తున్నాడు. ఎలా బ్రవీమీతి తథా కరోమి, ఎలా ప్రాంప్ట్ చేస్తున్నాడో అలా నేను చేస్తున్నాను. భారతంలో ఒక సందర్భంలో దుర్యోధనుడు చెప్పడం, దాన్ని కృష్ణ పరమాత్మ ఖండిస్తూ, ఆయన నిన్ను ప్రేరేపించేవాడు బయలే ఎక్కడో బయట గాని లోపల గాని ఎక్కడో లేడయ్యా, నీ యొక్క అభ్యాస వశం చేతనే నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు, అనేక జన్మలు అసూయను అభ్యసించావు, తద్వారా ఇప్పుడు ఈ అసూయ యొక్క తీవ్రతను ప్రదర్శనం జరుగుతుంది, నీ అధీనం లేకుండానే నీ సంకల్పం లేకుండానే అభ్యాస వశం చేత ప్రదర్శిస్తున్నావు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి జీవుడు కూడా అనేక జన్మల అభ్యాసం చేతనే ఈ సంసారం గాని బంధం గాని రాగద్వేషాదులు గాని కామక్రోధ లోభాలు గాని లేక సద్గుణములైనటువంటి శాంతి ప్రేమ ఇటువంటి పాజిటివ్ క్వాలిటీస్ కానీ ప్రదర్శించడానికి బ్యాక్గ్రౌండ్ అంతకుముందు ప్రయత్నమే గాని మరి తెలియని శక్తి అనేటువంటి అనిర్వచనీయమైనటువంటి దైవం అనేటువంటి ఏమీ లేదు, కాదు దైవం అనేది లేదు. అప్పుడు కృష్ణ రామచంద్రమూర్తి అయ్యా దైవం లేదంటున్నారు, మరి శాస్త్రాల్లో దైవం గురించి చెప్పారు కదా, దైవాన్ని నమ్మి ఉండండి, దైవానికి భయపడండి, ఇటువంటి పురాణాలు మొదలైన ప్రవచనం చేస్తున్నాయి కదా, మధ్యలో మీరు దైవం లేదు అని అంటున్నారు అంటే శాస్త్రాలను తిరస్కరిస్తున్నారా? వశిష్ఠ మహర్షి చెప్తూ వస్తున్నారు, అయ్యా శాస్త్రాలు ఆశ్రయించవలసిందే, శాస్త్రాలు చెప్పినటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా నిర్వర్తించవలసిందే, శాస్త్రాలు ఆచరించమంటారు, శాస్త్రాలు దైవం గురించి చెప్తే ఆ దైవం లేదంటారు, అదేమిటి స్వామి అనేటువంటి ప్రశ్న ముందుకు తీసుకొచ్చారు రామచంద్రమూర్తి. వశిష్ఠ మహర్షి పక్కపక్క నవ్వుతూ చెప్తున్నారు, నాయన సరే శాస్త్రాలు దైవం గురించి చెప్తున్నాయి, అయితే శాస్త్రాలు దైవం మహత్తరమైనటువంటి వస్తువు అయ్యా, అందరూ సంపాదించుకోవాల్సినటువంటి విషయం అయ్యా అని చెబుతూనే మరొక విషయం చెప్తున్నాయి, అందుకు సాధనలు చెప్తున్నాయి, ఎఫర్ట్స్ దట్ యు హౌ టు అడాప్ట్, సశాస్త్రీయమైనటువంటి జ్ఞాన సమన్వితమైనటువంటి లోక కళ్యాణ పూర్వకమైనటువంటి సాధనలు చెప్తున్నారు, సాత్విక గుణములను ప్రేరేపించే సాధనలు చెప్పుకుంటూ వస్తున్నారు, పాజిటివ్ క్వాలిటీస్ డెవలప్ చేసే సాధనలు చెప్తున్నారు, ఆ సాధనలో పూజ భక్తి ప్రేమ పరోపకారం ఇటువంటి అనేక విషయాలు చెప్తున్నాయి శాస్త్రాలు. దీని కొరకు పరమాత్మను సంపాదించడానికి ఆ దైవం గొప్ప విషయమే, అది అందరం ఓకే, అయితే దైవం లభించాలి అంటే నువ్వు సాధనలు చేయాలి అని శాస్త్రాలు సాధనలే చెప్తున్నారు. ఒకవేళ దైవమే తన అంతర్తను ఇస్తే మధ్యలో ఈ సాధనలు అనబడే ప్రయత్నాలు దేనికి, ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తద్వారా దైవం నుంచి ఏదైనా లభిస్తే అది ప్రయత్నం నుంచే లభిస్తోంది అనుకోవచ్చు కదా, మధ్యలో దైవం ఇస్తున్నాడు అని ఎలా ఒప్పుకుంటావు, ఎలా అంటావు అని అంటున్నారు. కనుక శాస్త్రాలు కూడా నిన్ను ఉత్తమమైనటువంటి కర్మ మార్గం సాధన మార్గం కార్యక్రమాలకే ప్రోత్సహిస్తున్నాయి, ఉద్దేశిస్తున్నాయి, నియమిస్తున్నాయి, దైవం అనేది ఒక అనగతి గురించి చెప్తున్నాయి. అందుచేత ఏదైనా నీ యొక్క పురుషకారణం చేతనే సంపాదించబడుతోంది, నీ వల్ల నీకు గాని నాకు గాని మరొకరికి గాని ఇతపూర్వ పురుషకారణం చేతనే వర్తమానానికి సంబంధించినటువంటి స్థితి లభిస్తోంది అని ప్రవచనం చేస్తూ వస్తున్నారు. శాస్త్ర ప్రవచితమైనటువంటి సాధనలు, సద్గురువులను ఆశ్రయించడం, శ్రద్ధ, ఇటువంటి కార్యక్రమాలు ద్వారా ఇతర పూర్వపు దుష్ట పురుషకారం నెగిటివ్ ఈఫర్ట్స్ యొక్క ప్రభావం జయించాలి, వర్తమానంలో పురుషకారాన్ని ఆశ్రయించాలి. అందుకని ఈ పురుషకారాన్ని ఆయన రెండు రకాలుగా విభజించారు, దైవము లేదు అని చెప్తూ పురుషకారాన్ని రెండు రకాలుగా విభజించారు. ఇప్పటిదాకా ఏమిటి, ఇప్పటిదాకా చేసి ఉన్నటువంటి ప్రయత్నం, ఇప్పుడు చెయ్యాలి అనుకుంటూ ప్రారంభించినటువంటి ప్రయత్నం, వర్తమానంలో చేసే ప్రయత్నాన్ని టెక్నికల్ గా ప్రతి సబ్జెక్ట్ లోనూ కొన్ని జాగ్రత్తలు ఉండక తప్పదు. అయితే దాని ఉద్దేశం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దైవం అంటే దా అంటే ఇచ్చువాడు అని సంస్కృతి అర్థం. ఇచ్చువాడు ఎవరో ఉన్నారు, ఎవరు ఇచ్చువాడు లేదయ్యా, నీ ప్రయత్నాల నుంచి ఏదైనా లభిస్తుంది అని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇచ్చేవాడు ఉన్నాడు అనుకుంటే అంత ఆయనే చూసుకుంటాడు, ఇక నీ జీవించడం లేదు అని నిష్కారణంగా జీవితాన్ని వృధా చేసుకుంటాం, ఆ ఉద్దేశంతో దైవం ఇవ్వబడడం లేదు. ప్రయత్నాన్ని ఒక ఆరుడత ఏర్పరచడానికి దైవం అని చెప్పబడింది అనేది స్వామివారి యొక్క వశిష్ఠ మహర్షి యొక్క ప్రవచన సారం. ఇప్పుడు ఈ యొక్క పురుషకారాన్ని లేక ప్రయత్నాన్ని లేక కర్మలను లేక సాధనలను రెండు రకాలుగా విభజించారు. ప్రాక్తన పురుషకారం, ఆదితన పురుషకారం. ప్రాక్తన పురుషకారం అంటే ఇంత పూర్వం ఇప్పటి వరకు చేసినటువంటి అభ్యాసములు. ఆచేతన పురుషకారం అంటే ఇప్పుడు చేసినటువంటి అభ్యాసములు. ఈ రెండు జార్గాన్స్ బట్ కన్ఫ్యూజింగ్ ఏం లేదు. ఇందులో ఇది వరకు చేసిన ప్రయత్నాలు వాళ్ళ మీద, ఉదాహరణకి వాళ్ళ మీద కొంచెం కోపం రావడం అలవాటు, చిన్న దానికి పెద్దదానికి ఇంకొంచెం కోపం రావడం అలా, ఒకసారి వచ్చింది, రెండు సార్లు వచ్చాయి, మూడు సార్లు వచ్చాయి, 100 సార్లు వచ్చాయి, 500 సార్లు వస్తాయి. అంటే ఎవరైనా కనబడ గారి చిన్న విషయం అనుకున్నది అనుకూలంగా లేకపోతే వెంటనే కోపం ప్రదర్శించడం, పిల్లల మీద కోపం ప్రదర్శించడం, భార్య మీద కోపం ప్రదర్శించడం, స్నేహితుల మీద కోపం ప్రదర్శించడం, ఇలా వస్తూ వస్తే ఏమైతుంది, కొన్నాళ్ళకి కోపం రావడం అనేటువంటి ఒకనొక సంస్కారం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎవరో స్నేహితులు వస్తాడు, అతనంటే ఇష్టం, అతని మీద కోపగించలేదు, కోపగించాలని నాకు లేదు, కానీ అతను రాగానే అయ్యా సినిమాకి వెళ్దాం, కానీ ఆ స్నేహితుడు వద్దు నేను రాను అనేసరికి నాకు కోపం వచ్చేస్తుంది. ఎంత కోపం వస్తుందంటే, చీ నీ స్నేహం నాకు వృధా, నిన్ను అసలు నమ్ముకోకూడదు, నాకు బుద్ధి తక్కువై నీకు సహాయం చేశాను, టక్క కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కోపానికి కారణం ఏంటి, ఇప్పుడు కోపం రాకూడదు అనుకున్నాను, నా ఇష్టమైన స్నేహితుడు వచ్చాడు కదా అనుకున్నాను, అనుకుని కూడా ఇంతలోనే కోపం రావడానికి కారణం ఇత పూర్వం అభ్యాసమే దానికి కారణం. ఇత పూర్వం అనేక సార్లు నిర్వర్తించినటువంటి కర్మ పరంపరలే ప్రాక్తన కర్మలు అన్నా. ఆచేతన కర్మ, ఇప్పుడు ప్రయత్నం నా కోపం రాకూడదు అని ప్రయత్నిస్తాం, అయ్యో కోపం రాకూడదు అని అనుకుంటూనే కోపం వచ్చేస్తుంది, అసూయ కనకూడదు అనుకుంటాం, అనుకుంటూ ఉండగానే గౌరవ చిన్న సంఘటనకి ఏదో వాళ్ళకి అంత కలిసి రావాలా, నా కర్మలో పట్టాలా అంటే అసూయ వచ్చేస్తుంది. దీనికి కారణం ఇత పూర్వపు అభ్యాసమే గాని దైవం అనేది నియమించిన దైవం ఎవరిని ఎవరికి ఏది నియమించదు. ఇదంతా కూడా ఇట్ ఈజ్ మేకింగ్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్, జీవుడు తనకు తాను నిర్మించుకున్నదే అని గుర్తు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు దైవము అనే పేరు చెప్పుకుని వర్తమానంలో నిష్క్రియులై అప్రయత్నశీలులై శాస్త్రాలు పరిశీలించి శాస్త్రకారులు మహనీయులు చెప్పినటువంటి మార్గాల్లో ప్రయత్నించకుండా ఉత్తమ కర్మ ఉత్తమ ప్రయత్నములను సిద్ధం చేసుకోవడానికి మహనీయులైన గురువులను సమీపించకుండా జీవితాన్ని వృధా చేసుకునే వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారు స్వామి. నాయనలారా, దైవం లేదు, మీ ప్రయత్నమే ఉన్నది, కనుక జాగ్రత్తగా ప్రయత్నశీలు రవ్వండి, వర్తమానాన్ని వృధా చేసుకోకండి. సర్వ స్థితిగతులకు వర్తమాన స్థితులకు కారణం ఎవరో ఎదుటివారు కాదు, లేక ఏవో సంఘటనలు కాదు. ఒక ఆయన ఊరికే బాధపడుతూ ఉంటాడు, ఆ బాధపడటానికి కారణం ఏంటి, అంతకుముందు అభ్యాసం, చిన్న సంఘటనలు బాధపడతాడు. అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం, అయ్యే ఏటే చిన్న చిన్న సంఘటనలు, అంత కోపం వస్తుంది, అంత ఆవేశం వస్తుంది, అంత దుఃఖం వస్తుంది, అంత భావోద్వేగం వస్తుంది. అంటే ఆ భావోద్వేగానికి కారణం సంఘటన కాదు, మనమే అంటున్నాం ఆ సంఘటన చిన్నదని, మనకి చిన్నదిగా కనిపిస్తున్నది, అతనికి అంత ఉద్రేకం కలిగించింది, దానికి కారణం ఇతరపూర్వక అభ్యాసమే అని అనుకున్నప్పుడు వర్తమానంలో ఉత్తమ అభ్యాసాలు ఏం చేయాలి, ఏ మహనీయులను ఆశ్రయించాలి, ఏ శాస్త్రాలు పఠించి గమనించి ఆ శాస్త్రములచే చెప్పబడిన అభ్యాసములు మనం నిర్వర్తించాలి అన్న ప్రయత్నంలో జీవుడు ఉండాలి అని చెప్తూ ఇప్పుడు అప్రయత్నశీలు దుర్గతులు దీని గురించి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ముందుగా రామచంద్రమూర్తి అడుగుతున్నారు, స్వామి దైవం లేదు అన్నారు, పురుషకారమే ఉన్నది అన్నారు. పురుషకారాన్ని రెండు రకాలుగా విభజించారు, ఆద్యతన పురుషకారం, ఇతపూర్వక పురుషకారం. ఇవన్నీ చాలా బాగున్నాయి స్వామి, అయితే ప్రజలందరూ దైవం ఉన్నది అని చాలా మంది నమ్ముతున్నారు, ఆ దైవం మన ఉద్ధరిస్తారు అని నమ్ముకుంటున్నారు. మీరేమో ఒక కొత్త విషయం ప్రతిపాదిస్తున్నారు, అయ్యా నీ స్వప్రయత్నములే నిన్ను ఉద్ధరిస్తాయి, నీ యొక్క స్వప్రయత్నముల యొక్క సానుకూల్యత కొరకు దైవం కల్పించబడింది, మోహబుద్ధి మందబుద్ధి కలవారికి అది తొలగటానికి ఉపాయంగా దైవం కల్పించబడింది, కానీ దైవం లేదు అంటూ వస్తున్నారు. అదంతా బానే ఉంది. అయితే ముందుగా నాకు ఒక విషయం చెప్పండి, దైవం అని జనులు దేనిని దృష్టిలో పెట్టుకుని అంటున్నారు, ఈ విషయం చెప్పండి స్వామి, దేనిని వాళ్ళ ఉద్దేశం ఏంటి, దైవం అయ్యా దైవం అంత దైవం అధీనంలో ఉందనో, లేకపోతే దైవమే మమ్మల్ని రక్షించాలనో, దైవం అనుకూలంగా లేరనో, ఇలా ప్రపంచంలో అనుకుంటూ ఉంటారు కదా. అసలు ఇక్కడ దైవము అని జనులు గాని లేక ఏదైనా పురాణాలు గాని లేక ఎవరైనా వాక్య పండితుల వాక్యాలు గాని ఈ దైవం అనేటువంటి శబ్దం వస్తోంది కదా వాటి నుంచి, దేనిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ దైవము అని అంటున్నారో దయచేసి కైండ్లీ డిఫైన్ టు మీ, ఎక్స్ప్లెయిన్ టు మీ, మరొక్కసారి నాకు నిర్వచించి చెప్పండి. అప్పుడు రామచంద్ర వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వుతూ, ఓ రామచంద్ర, నా కృతిర్న చ కర్మాణి న స్పందో న పరాక్రమ తన్మిథ్యా జ్ఞానవత్ ఆరుఢం దైవం నామ కిముచ్యతే. దైవం నామ కిముచ్యతే, దైవము అని జనులు దేనిని దృష్టిలో పెట్టుకుని సంబోధిస్తున్నారో, ఉద్దేశిస్తున్నారో, ఆ దైవం అనబడేది ఎక్కడ ఉందని వాళ్ళు అనుకుంటున్నారో, దాని యొక్క ప్లేస్మెంట్, దైవం యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ అని దైవం యొక్క శబ్దాన్ని ఉపయోగించే వాళ్ళు ఉద్దేశిస్తున్నారో, అది ఎంతగా తరచి తరచి చూచినా మాకైతే అర్థం కావట్లేదయ్యా. మేము గమనించాం, పరిశీలించాం, అసలు దైవము లేక అదృష్టము అనేది ఎక్కడ ఉంది చెప్పు, ఎక్కడున్నది? దాని యొక్క ఆకారం గాని, దాని కర్మ గాని, దాని చలనము గాని, దాని పరాక్రమం గాని, దాని ప్రభావం గాని ఎక్కడున్నది? ఎవరైనా దాన్ని చూచారా? దైవం బలాని చోటు నుంచి నాకు ఈ దుష్ట అదృష్టాలు కష్ట సుఖాలు కల్పిస్తున్నారు అనడానికి ఎక్కడ ఉందని అనుకుంటున్నారు? అది నాకు అర్థం కావట్లే. అందుచేత దైవము అనేపడేది మిథ్యా జ్ఞానం చేతనే ఆరుఢమవుతోంది అని మా అభిప్రాయం. కాదంటావా? ఇతపూర్వపు ప్రయత్నాలు కర్మలు ఉన్నాయి చూసావు, అవి ప్రయోజనం ప్రసాదిస్తున్నప్పుడు, ఫలోదకం అవుతున్నప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎవరినో దూషించాను, అయిపోయింది, కొంతకాలం గడిచి బాగా దూషించాను, కొంతకాలం గడిచింది, నేను దూషించాను అనే విషయం ఆ సందర్భం మారడం వల్ల దూషించడం మానేశాను. కొంతకాలం అయిన తర్వాత అంతకుముందు దూషించినటువంటి కర్మ యొక్క ఒకనొక ప్రభావం ఉండక తప్పదు కాబట్టి ఇప్పుడు నేను దూషించబడుతున్నా. ఈ దూషించబడుతున్న దానికి కారణం ఎవరు? ఎదురుకుండా ఒక మనిషి నన్ను దూషిస్తున్నాడు. దీనికి మూల కారణం ఎవరు? చాలా కాలం క్రితం నేను ఎవరినైనా దూషించి ఉంటాను, దూషించాను. నేను ఇదో ఇదో పూర్వం దూషించాను, ఏ సంఘటనలో దూషించాను అనేది జ్ఞాపకం ఏమాత్రం లేదు కనుక వర్తమానంలో ఈ సంఘటనని సుదూర దృష్టి, సూక్ష్మ దృష్టి లేని వాళ్ళ చేత ఇది ఇవన్నీ దైవం యొక్క చేతరే అనేటువంటి ఒక మాట కల్పించబడింది. అయితే ఈ జీవుడు దైవము అనే వస్తువు చేత ప్రభావితుడు అవుతూ అస్వతంత్రుడై ఉండవలసినటువంటి దౌర్భాగ్యం లేనేలేదు అని మేము సిద్ధాంతీకరిస్తున్నామయ్యా. ఎప్పుడైనా సరే వర్తమాన కర్మలు, వర్తమాన ప్రయత్నాలు ఇతపూర్వపు ప్రయత్నముల యొక్క ప్రభావాన్ని జయించగలవు అనే దానిలో ఏమాత్రం అనుమానం లేదయ్యా. ఇప్పుడు శాస్త్రాలు ఒక అశుభమైనటువంటి స్థితి వస్తున్నప్పుడు, సందర్భం అవుతున్నప్పుడు మంత్రము లేక భగవంతునికి సంబంధించిన ఒక స్తోత్రము, రోజు సహస్రనామం చదవడం, విష్ణు సహస్రనామం చదవడం, ఇటువంటి అభ్యాసాలు చెప్తూ ఉంటారు. అనగా వర్తమానంలో శాస్త్రములు గురువులు చెబుతున్నటువంటి మార్గంలో చేసే ప్రయత్నం చేస్తా రాబో దుష్ట లేక అశుభ ఫలితాలను జయించవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నారు కదా, గురువులు చెప్తున్నారు కదా. కాబట్టి ప్రయత్నం చేసేవాడు ఇతపూర్వపు ప్రయత్నముల యొక్క అశుభత్వాన్ని జయించగలడు అని కదా శాస్త్రాలు చెప్పినా, గురువులు చెప్పినా. కాబట్టి వర్తమాన లేక ఆజ్యతన కర్మలు, సత్కర్మల వల్ల ఇతపూర్వపు దుష్టకర్మలను జయించవేయవచ్చు అని అన్న సభికులందరూ సుస్పష్టం చేసుకునే దొరకాక. కొంతమంది యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి ప్రయత్నములను పక్కకు పెట్టి కించిత్ బద్ధకంతో అనుమానంతో ఆ శాస్త్రాలు చెప్పి చేస్తే మాత్రం మనం బాగుపడతామా, లేక మహనీయుడు ఏదో అభ్యాసం చెప్తే మాత్రం ఈ పోతాయా, కష్టాలు పోతాయా అని ఒక మూర్ఖత్వంతో లేక అనుమానంతో ఆ దైవమే అందరికీ కారణం, మమ్మల్ని సత్కర్మలు చేయమంటారండి. సత్కర్మలు మా చేత ఎప్పుడు చేయించాలో దైవానికి తెలియదా? ఒక పక్క దైవము మా చేత శ్రద్ధగా తెల్లవారుజామున లేవటం, ఒక స్తోత్రం భగవత్ స్తోత్రాలు చేయటం, ధ్యానం చేయటం, తపస్సు చేయటం, ఇవన్నీ నా చేత చేయించట్లా, అదంతా దైవమే ఆ విధంగా చేస్తున్నాడు, ఇక మేమేం చేయగలం అని చెప్పుకుంటూ వర్తమానంలో తమ అప్రయత్నశీలత్వానికి బద్ధకానికి రంగు పూసి ఆనందిస్తున్నారు, బద్ధకానికి సిద్ధపడుతున్నారు, రాత్రి మౌళ్ళు గడిపి వేస్తున్నారు, వర్తమానాన్ని వృధా చేసుకుంటున్నారు. మాత్రమైన అవకాశాలన్నీ చేయి దాచుకుంటున్నారు. ఓ వాళ్ళంతా ఓ గురువు గారు ఉన్నారు, వారు మాత్రమైనటువంటి విషయాలు సాధనలు చెప్తున్నారు వెళ్దాం అని ఎవరైనా అంటే, అయ్యా ఈ గురువులను నమ్మవచ్చంటారా? ఈయన మంచివాడో కాదు అట్లా ఉంటండి, కానీ కొంతమంది దొంగ గురువులు ఉండరా? ఇప్పుడు ఈ కృత్య మాత్రం మనం బాగుపడతామా? అయినా పరమాత్మ మన గురువుని జీవించాలి కదా, ఆయన జీవించినప్పుడు చూసుకుందాం అనుకుంటూ ఇంకొక త్రోవలో వెళ్ళిపోతున్న వాడు అతని దుర్మతి కాక ఇంకేమవుతుంది? ఎవరైనా అంతా దైవమే చేయించాలి గాని మేము సాధనకు ఉపక్రమిస్తే మాత్రం సాధనలు కుదురుతాయా? మా చేత సాధనలు కూడా పరమాత్మయే చేయించాలి. వర్తమానంలో మా చేత సాధనలు చేయించాలని ఆయన ఉద్దేశం కాదు? అందుకే హాయిగా 8:30 to 9:00 నిద్రపోతున్నాను అని ఎవరైనా అంటే, అటువంటి దుర్మతిని దగ్గరికి పిలిచి, అయ్యా దైవమే అన్ని చేయిస్తోంది కదా, దైవం మమ్మల్ని ఉద్దేశిస్తే తప్పితే మాకు ఏమీ కాదులే అంటూ అక్కడ ఒక అగ్నిగుండాన్ని కల్పించి తయారు చేసి దానిలోకి దూకండి. అప్పుడు అగ్ని మీ ఒళ్ళు కాలకుండా ఉంటుందేమో చూద్దాం. అంటే అతను దూకుతాడా? లేదు కదా. ఆ విధంగా వర్తమాన ప్రయత్నాన్ని వదిలిపెట్టి దైవంపై వర్తమాన ప్రయత్నాన్ని ఏకాగ్రత చేసుకోవడానికి దైవం ఇవ్వబడింది, కాని దైవంపై ఆధారపడి వర్తమాన ప్రయత్నాన్ని ఆపేయడానికి కాదు, సాధనలకు తిరస్కరించి బద్ధకంగా రోజులు గడపడానికి కాదు. ఎప్పుడైనా సరే ఆయనకి దైవం జ్ఞానం ఇచ్చాడు, నాకు జ్ఞానం ఇవ్వలేదు, దట్ ఈస్ హిజ్ నైసిటీ, కాబట్టి నేనేం చేస్తాను, అంతచేత ఆయన జ్ఞానం అయ్యాడు అని అనుకుంటూ ఉంటే అది అర్హమైన భావనేనా? నేను శ్రీనంతా ప్రయత్నశీలుడని కాలేదు, అతను నాకన్నా ఉత్తమమైనటువంటి ప్రయత్నం చేశాడు అందుకనే ఉత్తమ జ్ఞాని అయ్యాడు అని మానవుడు భావించడం మంచిది, కాని దైవం మాకు ప్రసాదించలేదు, ఆయనకి ప్రసాదించాడు, దానికి ఎవరేం చేస్తాడు, అది అతను గొప్పతనం కాదు, ఇది నా తక్కువ కాదు అని సరిపెట్టుకుని కాలయాపన చేయటం మాత్రం ఏమాత్రం ఉచితం కాదు. చదువుకుని చక్కగా పరీక్ష పాస్ అవ్వాల్సింది, పోయి మా చేత చదివించలేదు భగవంతుడు, సినిమాలకు వెళ్ళమంటున్నాడు, రోడ్ల మీద తిరగమంటున్నాడు, ఆయనే కదా నియమించేది ప్రేరేపించేది, అందుకని అమ్మాయిల మీద కామెంట్స్ ఇస్తూ రోడ్ల మీద తిరుగుతున్నాను అని ఒక విద్యార్థి, అతని చేత ఏమో బాగా చదివిస్తున్నాడు అందుచేత ఆయనకి మార్కులు వస్తున్నాయి, భగవంతుడే ఆయనకి మార్కులు బాగా వచ్చేటట్టు చేస్తున్నాడు, ఆ భగవంతుడే మాకు రాకుండా చేస్తున్నాడు అంటే మన పిల్లవాడి చెప్పే మాటలు వింటామా? ఏమంటాం? ఓయి మూర్ఖుడా అంటాం. అలాగే దైవమే మాకు ప్రసాదించడం లేదు, జ్ఞానం ప్రసాదించడం లేదు, అందుచేత మేమేం చేస్తాం అని సరిపెట్టుకుని కాలయాపన చేస్తూ వర్తమానాన్ని వృధా చేసేవాళ్ళు దైవం పేరు చెప్పి చదువుకోకుండా పరీక్ష తప్పిన వాళ్ళతో సమానమే కదా. సరే, ఈ ప్రపంచంలో దైవమే సర్వము నిర్ణయిస్తోంది, ఏది ఎట్లా ఉండాలో, ఇట్ ఈజ్ అండర్ ది డెసిషన్ మేకింగ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ దైవం అని అనుకున్నాం కాసేపు. చూడరానిది చెప్పరాని చెప్పబడదాలని ఆ దైవమే అన్నిటికీ కర్త, ఇంకెవ్వరికి కర్తృత్వం ఎవరికి లేదు, మాకంటూ ఏ ప్రయత్నం లేదు, ఏ కర్తృత్వం లేదు, హ్యాండ్స్ ఆఫ్ సంథింగ్ లైక్ దైవం అని ఒక ఆయన అంత అనుకుంటాడు అనుకుందాం. ఒకవేళ అదే నిజమైతే ఇక పురుష ప్రయత్నం ఎందుకు? శాస్త్రాలు పురుష ప్రయత్నం ఎందుకు చెప్తున్నాయి? సాధనాలు ఎందుకు చెప్తున్నాయి? ఎవరో ఎక్కడో ఉండి నీ కాళ్ళు కదులుస్తున్నారా, లేక కాళ్ళు నీకు నువ్వే కదులుస్తున్నావా? ఒకవేళ పురుష ప్రయత్నం లేనే లేదు, అంతా దైవమే, ఆయన నడిపినట్టుగానే ఈ కాళ్ళు చేతులు కూడా నడుస్తున్నాయి అని అనుకోదలుచుకుంటే, అప్పుడు చైతన్య స్వరూపుడైన ఈ మానవుడికి, యంత్ర చలితం అయినటువంటి ఆడబొమ్మకి, అంటే కీ ఇస్తే నడిచేటువంటి ఆడబొమ్మకి తేడా ఏముంటుంది? అంటే మన కీ ఇస్తే నడుస్తుంది, లేకపోతే నడవదు. దైవం అనేవాడు మాకు కీ ఇచ్చాడు కాబట్టి మేము ఇట్లా ఉన్నాం, ఇంకో కీ ఇవ్వడానికి ఇంకో రకంగా ఉంటాం, ఇట్లా అనుకుంటామా? సో మా ఈ జీవుడు, ఈ మానవుడు అనేవాడు ఒక కీ ఇచ్చే బొమ్మలకి వాడా? ఒకవేళ దైవమే సర్వము చేస్తున్నప్పుడు ఇక స్నానం, ఇక సాధనలు ఎందుకు, స్నానాలు ఇటువంటివి ఎందుకు, దానాలు ఎందుకు, జపతపాలు ఎందుకు, ఇవన్నీ శాస్త్రాలు ఎందుకు చెప్తున్నాయి? దైవమే అంతా నిర్ణయిస్తున్నప్పుడు ఇక శాస్త్రోపదేశం దేనికి, జ్ఞానం యొక్క ప్రయత్నం దేనికి? ఒకవేళ దైవమే అంతా నిర్ణయిస్తూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఆత్మ ఈ గ్రంథం ద్వారా ఆత్మ విచారణ చేస్తే మాత్రం ప్రయోజనమే ఉంటుంది? విచారణ, సాధన, ఉపదేశాలు వినటం ఇవన్నీ మానేసి కాళ్ళు చేతులు గాలికి వదిలిపెట్టి కూర్చుంటే సరిపోతుందా? దైవమే అన్ని ప్రయత్నాలు చేసుకుంటారు, ఇక మనం చేసేది ఏమీ లేదు అని ఈ జనులు పురుష ప్రయత్నం మాని చతికిల పడి పొందామా? అలా అయితే అసలు ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది? ఈ ప్రపంచంలో ఎన్ని కార్యక్రమాలు ఎన్ని రీతులుగా నడుస్తున్నాయి, అంత దైవమే చేస్తుంటే ఇక మానవ ప్రయత్నమే ఉంది. కాబట్టి ఎవరైనా దైవమును ప్రతిపాదించి వర్తమాన సమయంలో అప్రయత్నశీలుడై ఉండదలుచుకుంటే మేము వారిని మా లెక్కలోకి కూడా తీసుకోవటం. అసలు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రయత్నం చేయని వాడు అంటూ ఎవడు ఉండడు, ఒక్కడు మాత్రమే ఉన్నాడు, అది శవం. శవం తప్ప ఎవరైనా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ప్రయత్నం వల్లనే ఫలితాలు లభిస్తున్నాయి. అయితే ఈ నా ప్రయత్నము ఉత్తమమైన జీవిత ఆశయాన్ని ఉద్దేశించే ప్రయోజనం లభిస్తుందా, లేక ఈ ప్రయోజనముల వల్ల ఈ ప్రయత్నముల వల్ల అల్పమైన విషయం లభిస్తుందా, నా ఆశయం ఎలా ఉంది? నేను పొందవలసినది ఏ విధంగా నేను నిర్ణయించుకున్నాను, వాడిని ప్రయత్నిస్తున్నాను అన్నారు. నిర్ణయం మాత్రం ఈ జీవుడు బుద్ధితో చేస్తున్నాడు. బుద్ధితో ఏ కర్మ ఎట్లా నిర్ణయించాలో నిర్ణయించవలసింది జీవుడు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఏదైనా సరే ఈ ప్రపంచంలో ప్రయత్నం వల్ల మాత్రమే ఫలితం అనేది లభిస్తుంది. అంతకు మించి వేరే మార్గం, వేరే విషయమే లేదు. కాబట్టి ప్రయత్నములను అనుసరించి జీవుడికి త్రికాలాలు ప్రాప్తిస్తున్నాయి. వర్తమాన దేహం ఇతర ప్రయత్నాల వల్లే లభించింది. వర్తమాన ప్రయత్నాల వల్లే ముందు స్థితిగతులు కూడా ఉండబోతున్నాయి అనేది ముముక్షు మొట్టమొదట సుస్పష్టంగా నిర్దిష్టం చేసుకోవాలి. అందుచేత ఓ రామచంద్ర, ఏది ఎట్లా జరుగుతోందో అదంతా ప్రయత్నము యొక్క సారమే, ద రిజల్ట్ ఆఫ్ సమ్ యాక్ట్స్ ఎఫర్ట్స్ అనే గ్రహించాలి. దైవము లేక అదృష్టం అనేది వాస్తవానికి అది ప్రసాదిస్తుంది అన్న ఉద్దేశంతో ఎవరైనా ఏదైనా దృష్టిలో పెట్టుకుంటే అది అర్ధరహితమైనటువంటి పదములే అని మా అభిప్రాయం. ఆకృతి లేని నా ఆకృతిర్నజ కర్మాణి న స్పందో న పరాక్రమ తన్మిథ్యా జ్ఞానవద్రూఢం దైవం నామ కిముచ్యతే. ఈ దైవము లేక అదృష్టము అనే అనగా ఏమో ఎవరు చెప్పలేరు కాబట్టి అది మిథ్యా జ్ఞానం చేతే ఆరూఢమైంది. లేదా దైవమని ఏ ఉద్దేశంతో సాధనల యొక్క సానుకూల్యత కొరకు ఇచ్చి ఉన్నారో ఆ ఉద్దేశంగా కాకుండా అది మనకు ఇచ్చినది మనం పుచ్చుకునే వాళ్ళం అనేటువంటి ఉద్దేశంలో దైవం అనే శబ్దాన్ని ఉపయోగించుకుంటే అది మిథ్యా జ్ఞానం అని చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే దైవం అనబడే దానికి ఆకారం లేదు, కర్మలు లేవు, చలనం లేదు, పరాక్రమం లేదు. ఇది ఎవరికి ఇది కనబట్టలేదు కదా. ఆకృతి లేని దైవం ఆకృతి కలిగిన కలిగి మనుషులు చేసే ప్రయత్నములు ఈ రెండిటికి ఏకత్వం గాని సమాధానం గాని మ్యూచువాలిటీ గాని ఎలా కుదురుతాయి? ఈ రెండికి సంబంధం ఎలా ఉంటుంది? అందుకే దైవమే అంతా నిర్ణయిస్తుంది అనే మాటను మేము నిష్ప్రయోజనమైన వాక్యంగా సిద్ధాంతీకరిస్తున్నాం. కొంతమంది అంటారు ఆ దైవము చేయిస్తాడు, ప్రయత్నము కావాలి, రెండు ఉండాలి అని అంటుంటారు. కలము కత్తి రెండు ఒకేసారి ఎవరైనా ఉపయోగించగలరా? సంబంధం లేని రెండు విషయాలు ఒకేసారి ఉదాహరణతో రెండవది అనుసంధానమై ఉంటుంది అనేది కూడా సరైన వాక్యం కాదు, యుక్తియుక్తమైనటువంటి వాక్యం కాదు. దైవమే అంతా చేయిస్తాడు కానీ పురుష ప్రయత్నం కూడా ఉండాలి అనటం అటువంటిదే అవుతుంది. కాళ్ళు చేతులు లేని వాటి చేత దైవం ఏమైనా చేయించగలడా? లేదు కదా. ఈ జగత్తులో కనిపించే చిన్న పిల్లవాడి నుంచి మహామేధావి వరకు దైవం అంటే ఇది. ఫ్రమ్ దిస్ ది కమాండ్స్ ఆర్ కమింగ్, ద డెస్టినీస్ ఆర్ కమింగ్ అని ఎక్కడైనా కనిపెట్టి ఆ స్థానాన్ని చూసిన వాళ్ళు ఉన్నారా? మనోబుద్ధుల ద్వారా ప్రత్యక్షం చేసుకున్న వారు ఉన్నారా? లేరు కదా. ఈ విధంగా దైవం అన్నది అసత్తే అని మనకి తెలియవస్తుంది. సరే, దైవం అనేది ఎక్కడో ఉన్నదనే కాసేపు అనుకుందాం. అయినప్పుడు ఇప్పుడు ఏ బుద్ధితో ఒక నిర్ణయము ఒక కార్యక్రమాన్ని మనం చేయాలని మనలో ఒక నిర్ణయం వస్తుందో అటువంటి ఈ బుద్ధి ఆ దైవము అనేవి ఒకటేనా వేరువేరా అని మరొక ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే దైవం ఉన్నాడు అనే భావన ఎందులోంచి వస్తుంది? బుద్ధిలోంచి వస్తుంది. నిశ్చయము అనేటువంటి ధర్మాన్ని నిర్వర్తించేటువంటి ఓ దేవుడు ఉన్నాడు లేక దేవుడు దైవము లేదు లేక ఇది చేయాలి ఇది చేయకూడదు సాధనలు చేయాలి లేక భద్రంగా పడుకోవాలి అనే నిశ్చయ తత్వం ఒకటి ఉంది కదా. డెసిషన్ మేకింగ్ జోన్ ఇన్ ఆ వర్జన్స్, దాన్ని బుద్ధి అన్నాం. అటువంటి బుద్ధి, ఈ బుద్ధి దైవం చేతిలో ఉన్నటువంటి వస్తువే, ఇది మనది కాదు, ఇది దైవం యొక్క ప్రేరణే అని ఎవరైనా అంటారా? దైవం వల్లే బుద్ధి ప్రవర్తిస్తోంది అని మనం నిర్ణయిస్తే అప్పుడు బుద్ధికి దైవానికి భేదం లేనట్టే కదా. బుద్ధియే దైవం అనుకుని బుద్ధినే మనం ఆశ్రయిస్తే పోతుంది కదా. బుద్ధవు శరణమన్విష్ట అన్నట్టుగా దైవం అనేటువంటి మరొక వస్తువుని ఎందుకు ఆశ్రయించాలి? ఎందుకంటే బుద్ధి అనేది అందరికీ అనుభూతం అవుతుంది. దైవము ఎక్కడ ఉన్నదో, ఏ రూపంగా ఉన్నదో ఎవరికి అర్థం కావట్లేదు కదా. ఒకవేళ దైవము బుద్ధి వేరు వేరు అనుకుంటాం అనుకో, అప్పుడు సంబంధం లేని రెండు విషయాలు ఒకదాంతో ఒకటి ఎవరు సంబంధం కల్పిస్తున్నారు? ఎందుకు అవన్నీ రెండు మ్యూచువల్ గా పరస్పర సంబంధ పూర్వకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి అనే మరొక ప్రశ్న ఉదయిస్తుంది. అనిర్వచనీయము, ఎవరు చూడండి అనే దైవం ఈ సర్వ జీవుల బుద్ధుల్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది? తద్వారా ఆ దైవము అనే పడేదానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం లభించట్లేదు. కాబట్టి దైవము అనే దానిపై ఆధారపడకపోవడమే ప్రసాదిస్తుంది అన్న ఉద్దేశంతో, ఏదో లాభం వస్తుంది దైవమే ఇస్తాడులే అన్నటువంటి ఉద్దేశంతో ఆధారపడకపోవడమే మంచిది. అలా కాకుండా వర్తమాన ప్రయత్నముల యొక్క సానుకూల్యత కొరకు, ఏకాగ్రత కొరకు దైవము అనేటువంటి వస్తువును ఉపయోగించవచ్చు. ఇంకొక కొంతమంది అనవచ్చు ఏమనంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఇద్దరు ఒక దానికోసం ప్రయత్నించారండి, ఒకరికి ఒక రకమైన ప్రయోజనం వచ్చింది, మరొకరికి మరొక రకమైనటువంటి ప్రయోజనం వచ్చింది, ఇద్దరు ప్రయత్నశీలు అయ్యారు కదా, ఇద్దరు ఒకే ప్రయోజనం కోసం ప్రయత్నాలు చేశారు కదా, ఒక ఆయనకి లభించింది ఇంకో ఆయనకి లభించలేదు, కాబట్టి ఇది దైవం యొక్క పాత్రే కదా అని ఎవరైనా అంటారేమో. దీనికి కారణం తెలియని దైవము అని ఎందుకు అనాలి? వారి వారి యొక్క ప్రయత్నముల యొక్క ఫలితంగానే ఆయా విషయములు వేరు వేరు రీతులుగా ఆ ఇద్దరికి ఉన్నది అని ఎందుకు అనకూడదు? ఇంకా కొంతమంది ఇలా అంటూ ఉంటారు ఏమనంటే, మా బుద్ధికి ఈ రోజు ఇలా చేయాలనిపించిందండి. అంటే బుద్ధికి ఇలా అనిపించింది అనేది దైవం యొక్క చర్యే కదా, దైవం ఉద్దేశిస్తేనే కదా మా బుద్ధికి ఇలా అనిపిస్తున్నది అని ఎవరైనా అంటారేమో. అటువంటి బుద్ధికి అలా అనిపించడానికి కారణం ఇత పూర్వం యొక్క శారీరక మానసిక ప్రయత్నములు, అంటే శరీరంతో చేసినటువంటి కర్మలు కార్యక్రమాలు, ఆలోచనలతో చేసినటువంటి మానసికమైనటువంటి ప్రయత్నాలు, అవే ప్రభావితం చేస్తున్నాయని ఎందుకు అనుకోకూడదు? బుద్ధితో ఇది చేయాలి అనిపిస్తోంది, అట్లా చేయబడిన ప్రయత్నముల వల్ల మళ్ళా బుద్ధి ప్రభావితం అవుతోంది. అందుచేత బుద్ధియే ప్రయత్నముల చేత ఈ రూపమును సంతరించుకుంటోంది అని ఎందుకు అనకూడదు? కాబట్టి ఇక్కడ దైవము అంతా దైవమే చేస్తోంది అని ఆశ్రయించే బదులు మనం పురుషకాలాన్ని ఆశ్రయించవచ్చు కదా. ఓ రామచంద్ర, చిన్న విషయం చెప్తాను ఇక్కడ. ఆకాశానికి రూపం లేదు, ఈ శరీరానికి ఏమో రూపం ఉంది. అందుచేత రూపం లేని ఆకాశాన్ని రూపం కలిగిన ఈ శరీరం స్పృశించలేదు కదా, తాకలేదు కదా. అట్లాగే రూపం లేని దైవంతో రూపం గల మనకు ఏదో కారణం వల్ల ఏదో కలయిక సంభవిస్తోంది అనేది కూడా యుక్తియుక్తం కాదు. పరస్పరం ఒక ఏకత్వం కలిగిన వస్తువులకే సంయోగము సాధ్యం. కాబట్టి ఈ విధంగా చూసినా కూడా దైవము అనేటువంటి ఒక తెలియరాని నిర్ణయాత్మకమైనటువంటి శక్తి, ఏదో తత్వం ఏదో ఉన్నది అనేది ఏర్పడటం లేదు. ఓ రామచంద్ర, ఓ సభికులారా, మరొక విషయం ఇక్కడ మన సిద్ధాంతాన్ని సుస్పష్టం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రతిపాదిస్తున్నాను. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి సర్వ వ్యవహారాలకు నియామకుడు నిర్ణయాత్మక కర్త దైవమే అని అనుకున్నాం కాసేపు. ఎప్పుడైతే సర్వ కార్యక్రమాలకి సర్వ నిర్ణయాలకి దైవమే అయినప్పుడు ఇంకా ఈ జీవుడు ఇంకా చేయవలసింది ఏంటి? ఇక ఈ జీవులు ఈ జనులంతా హాయిగా తమ ప్రయత్నాలు వదిలి, కార్యకుశలతలు వదిలి, అన్ని వదిలేసి ఉండమందామా? శాస్త్రాలు ఎక్కడైనా ఆ విధంగా బోధిస్తున్నాయా? ఇక జీవుడు ప్రయత్నం చేయడం, తన యొక్క కార్యకుశలత ఎఫిషియన్సీ ఆఫ్ హిజ్ ఎబిలిటీస్ డెవలప్ చేసుకోవటం, జాగ్రత్తలు వహించడం దీనికి దైవమే వచ్చి చేయవలసింది చేస్తాడా? ఒక పిల్లవాడు అల్లరి చిల్లరగా తిరుగుతుంటే దెబ్బ తగులుతుంది. మనం ఆ పిల్లవాడికి అయ్యా అంతా దైవమే చూసుకుంటాడు, నువ్వు ఎట్లా ఉండాలో నీ సూచనలు ఉండు అంటామా? నాయన నీవు ఈ విధంగా పరుగులు తీస్తే రాళ్ల మధ్యలో ఆ రాళ్లు గుచ్చుకుంటాయి, అందుకని నీవు నీ ప్రయత్నం నీ నరక విషయంలో శ్రద్ధ జాగ్రత్త వహించాలని చెప్తామే గాని అయ్యా దైవం ఒక ఆయన ఉన్నాడండి ఆయనకి ఇష్టమైతే మీరు దెబ్బలు తగులుతాయి లేకపోతే తగలవు కాబట్టి హాయిగా రోడ్డు మీద పరిగెత్తండి అని పిల్లలకి చెప్తామా? చెప్పండి కదా. ఎవరైనా నేను దైవం చేతే ప్రేరేపించబడి ఈ పనులన్నీ చేస్తున్నాను, దైవం వల్లే ఇవన్నీ సిద్ధిస్తున్నాయి అని ఎవరైనా అనుకుంటే మాట వరుస కంటే అలా ఉంచండి. ఎవరైనా ఉద్దేశిస్తే ఆ విధంగా వారు ఉద్దేశించడమో అనుకోవటమో తమను తాము ఓదార్చుకోవటం కోసం మాత్రమే. దైవేన త్వభీప్తోహం తత్కరోమి దృశ్యం సమాశ్వాసన భాగేశాన్ దైవం పరమార్థత. నేను అదృష్టం చేతో దైవం చేతో ప్రేరేపితున్నానండి, అందుచేత ఈ పనులన్నీ చేస్తున్నాను, అదృష్ట బలం చేతనే ఇవన్నీ నా సిద్ధిస్తున్నాయండి అని ఎవరైనా ఒకవేళ అంటే అది తమ యొక్క వర్తమానంలోని ఓదార్పు కోసమే మాత్రమే గాని వాస్తవానికి దైవం అనేది లేదు, దైవం చేత నిర్వర్తించబట్టలేదు, దైవం చేత నిర్ణయించబట్టలేదు. మూఢై ప్రకల్పితం దైవం తత్ పరాశ్రయ క్షయంగతా. మూడవ విషయంలో మాత్రం మూఢత్వం కొరగడానికి మాత్రమే దైవం అనే శబ్దం కొంతవరకు ఉపకరిస్తుంది. అంతవరకే ఆ విధంగా మూడులు మాత్రమే అదృష్టాన్ని తెలియని తత్వాన్ని నమ్ముకుంటూ ఎప్పుడైనా భగవంతుడి దైవాలు రావాలండి లేకపోతే రాదండి అనుకుంటూ ఆ ప్రయత్న స్త్రీలే ఉంటారు. అటువంటి మూఢత్వాన్ని వహించి వర్తమానాన్ని వృధా చేసుకునే వారికి నష్టం కలుగగలదని నేను గుర్తు చేస్తున్నాను. బుద్ధిమంతులైన వారు పురుషకారాన్ని నమ్ముకుంటారు, పురుషకారమే గొప్పది అని నమ్మిన వారే గమనించిన వారే ఉంటారు. నేను అదృష్టంతో ప్రేరేపించబడి ఈ పనులన్నీ చేస్తున్నాను, అదృష్ట బలం చేతనే ఇవన్నీ సిద్ధిస్తున్నాయి అని ఒకవేళ అనుకుంటే ఎవరైనా ఏదో కాసేపు ఓదార్చుకోనివ్వండి. కానీ పరమార్థ దృష్టితో చూస్తే మరొకరి చేయించే వాళ్ళు అంటూ జీవుణ్ణి వేరే ఉండి ఎక్కడో ఉండి ఇక్కడ జీవుడి చేత చేయించేవారు అనబడే దైవం లేదు అని మరల గుర్తు చేస్తున్నాను. మూడుదే అటువంటి దైవము అనేటువంటి యొక్క కల్పన చేస్తున్నారు. అలా తెలియని దైవంపై ఆధారపడి వర్తమానం విషయంలో అశ్రద్ధ వహించేవాళ్ళు, స్వప్రయత్నం పట్ల విశ్వాసం లేనివారు, అయ్యా నేను ప్రయత్నిస్తాను తద్వారా పొందుతాను, నా ప్రయత్నం నుంచే ఏదైనా ప్రయోజనం వస్తుంది అని ఎవరైతే గమనించరో లేక నమ్మరో వారు ఎప్పటికైనా చెడిపోవడం తప్పదు. మేము గుర్తు చేస్తున్నాం మా ఉద్దేశం. ఈ ప్రపంచంలో ఎవరైనా ఒకనక ఔన్నత్యం సంపాదించారనుకోండి, ఒకనొక బుద్ధి ఉత్తమమైనటువంటి బుద్ధి సామర్థ్యాన్ని సంపాదించారు, ఎలా వస్తుంది అది? కామా వారందరూ కూడా వారి వారి యొక్క పురుషకారం చేతనే, పురుష ప్రయత్నం చేతనే ఆ ఉన్నతిని సాధించారు అనేది జనులందరూ గమనించెదురుగాక, జాగ్రత్తగా శ్రద్ధగా పరిశీలించి గమనించెదురుగాక. మహనీయులందరూ మహత్తరమైనటువంటి స్థితులలో ఉన్నట్టుగా మనం చరిత్రలో చెప్పుకుంటున్నాం. వారి చరిత్రలో వారి జీవితాల్లోని మహత్తరమైనటువంటి సంఘటనలు, వారి సాధించిన ఉత్తమ విశేషాలని మనం చరిత్రలో రాసి చెప్పుకుంటున్నాం. ప్రయత్నముల ప్రాముఖ్యత లేకపోతే మహనీయుల గురించి చరిత్రల గురించి రాయసుకోవటం దేనికి? పుస్తకాలు నిండా అంతా దైవమే దైవమే చేస్తాడు అని రాసుకుంటూ పోతే పోతుంది కదా, ఇక మానీయుల చరిత్రలు దేనికి? ప్రయత్నం యొక్క ఔన్నత్యం చేతనే జీవుడు ఉన్నతుడు కాగలడు అనేది మూల సిద్ధాంతం కనుకనే మానీయుల యొక్క చరిత్రలు మనం రాసుకుంటున్నాం. లేకపోతే మానీయులు ఎగ్జాంపుల్స్ గా మనం రాసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏసురా ఏచ విక్రాంత ఏ ప్రాజ్ఞ ఏచ పండిత నాకు ఈ విషయం చెప్పబోయా? ఏ సూర్యులు, ఏ పరాక్రమవంతులు, ఏ బుద్ధిమంతులు, ఏ పండితులు దైవమే మాకు స్వరత్వం ప్రసాదిస్తారు, పరాక్రమం ఇస్తారు, బుద్ధిని ప్రసాదిస్తారు, పాండిత్యం ఇస్తారు అని వేచి ఉన్నారా? ఎవరైనా దేవుడే ఇస్తాడు అని ప్రయత్నం లేకుండా వేచి ఉండి తద్వారా సూర్యులైన వారు, పరాక్రమం గలవారు, బుద్ధిమంతులు లేక తెలివి గలవారు లేక శాస్త్రజ్ఞులు ఎవరున్నారో చెప్పు. దైవం ఇస్తాడు అని వేచి ఉండి తద్వారా పొందిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఓ రామచంద్ర, ఓ సభికులారా, ఓ మిత్రులారా, మనం అంతా అనేక మంది మహనీయుల యొక్క గాథలు చెప్పుకుంటున్నాం. దృష్టాంతంగా వారి చరిత్రల ద్వారా మనం పునీతులం అవుతున్నాం. వారి మార్గంలో మనం ప్రయత్నం చేసి ఉత్తమ స్థితి పొందాలని చెప్పి మనం పిల్లలకి చెప్తున్నాం, మనం పఠిస్తున్నాం, మనం ఆచరిస్తున్నాం. వాళ్ళ యొక్క ఆచరణను దృష్టిలో పెట్టుకుని ఆచరణ చేస్తున్నాం. అటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వారంతా వారి ప్రయత్నములే మనం నేర్చుకుంటున్నాం. కానీ అంతా దైవమే, దైవమే వారిని అలా చేయించింది అన్నప్పుడు మేము చేయక్కర్లేదు, మా పట్ల కూడా దైవమే చూసుకుంటుంది అనే బద్ధకానికి సంబంధించిన భావన దారి తీస్తుంది. కాని మానవీయుల చరిత్రలు వల్ల మనం దాని యొక్క ప్రయోజనం పొందడానికి వారి వెనకాల ఉన్న ప్రయత్నశీలత్వమే మన దృష్టాంతము, మనం తీసుకోవాల్సినటువంటి సార విషయం కదా. దైవాన్ని అంతా దైవమే చూసుకుంటాడండి, మన వల్ల ఏమి లేదండి అని ప్రతిపాదించేవారు ఒకడు. ఇతడు చిరంజీవి, బహుకాలం జీవిస్తాడు అని దైవ నిర్ణయంగా చెప్పారనుకో, అతను తల తీసినప్పుడు కూడా అతను బతిగా ఉంటే అప్పుడు దైవమే గొప్పదని ఒప్పుకుంటాం. అట్లా లేదే. ఒకరు ఇతడు పండితుడు అవుతాడండి అని చెప్పినప్పుడు కూడా అతను చదవకుండా పండితుడు అవుతున్నాడా? అట్లా జరిగితే దైవమే లోకంలో సర్వము నిర్వర్తిస్తోంది అని మనం కూడా చెప్పుకోవచ్చు. ఓ రామచంద్ర, ఈ సభకు దేవేంద్రుని వలె వేయించేసినటువంటి ఈ విశ్వామిత్రుని చూడండి అని వశిష్ఠ మహర్షి ఒకసారి విశ్వామిత్ర మహర్షి వైపు సభలోని ఉన్న వారందరికీ ఒకసారి చూపించారు. విశ్వామిత్రేన మునినా దైవం ఉసృజ్య దొరత పౌరుషేణైవ సంప్రాప్తం బ్రహ్మణ్యం రామ నాణ్యత. ఓ రామచంద్ర, ఓ సభికులారా, దేవేంద్రుని వలె వేచేసి ఉన్నటువంటి బ్రహ్మర్షి, ఆ ప్రకాశంతో వెలుగొందుతున్నటువంటి ఈ మహర్షి బ్రహ్మర్షి మనల్ని ఈ కార్యక్రమానికి ప్రేరేపించినటువంటి, ఈ సత్సంగానికి ప్రేరేపించినటువంటి మహానుభావుడు ఈ విశ్వామిత్ర భగవాన్ చూడండి. ఇతను జన్మత ఒక సామాన్యమైనటువంటి రాజు, మామూలుగా ఆవేశము, తన రాజ్యం పట్ల అందరి ప్రతి రాజుకి ఉండేటువంటి మమకారం, ఇటువంటివన్నీ ఉన్నటువంటి ఒక సామాన్య రాజు. ఈ రోజు ఒక బ్రహ్మ ఋషి అయ్యారు, లోక కళ్యాణ కారకుడు అయ్యారు, ముల్లోకాల్లో మహా గొప్ప ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటువంటి బ్రహ్మ ఋషిత్వం గాని ముల్లోకాల్లో ప్రశంసత్వం గాని మహత్తరమైన విషయాలు సాధించడం గాని త్రిశంకు స్వర్గ కల్పన ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం సంబంధించిన సామర్థ్యం గాని ఈయనకి ఎలా వచ్చింది? ఇదంతా ఈయనకి ఎలా సాధ్యపడింది? దైవము అనే ఆయన ఈయన్ని పిలిచి కృపచేత ఈయనకి ఇచ్చాడా? కానే కాదే. ఇతను ఏం చేశారంటే అదృష్టము దైవము అనే విషయాలను ప్రక్కకు నెట్టి పురుష ప్రయత్నాన్ని దృఢంగా ఆశ్రయించారు. అందుచేతనే సామాన్యమైన రాజు రాజఋషి అయి తర్వాత క్రమంగా బ్రహ్మర్షిత్వాన్ని ఈయన సంపాదించుకున్నారు. ఈయన అదృష్టం కోసం వేసి ఉన్నారా? లేదే. అలాగే నేను కూడా పురుషకారం ఆశ్రయించే ఆకాశ గమన శక్తి, ముల్లోకాలు సంచరించడం, సప్తఋషి మండలంలో నివాసం ఇవన్నీ నేను సంపాదించాను. నన్ను మహర్షి అని పిలుస్తున్నది అదృష్టం చేతనో లేకపోతే భగవంతుడికి ఎవరో ఇచ్చిన ప్రసాదం చేతనోనా? కాదే కాదు కదా. నా స్వప్రయత్నం యొక్క దృఢత్వం చేతనే ఈ రోజు నన్ను లోకం మహర్షి అనేటువంటి పిలుపుతో పిలుస్తున్నారు. సో ఈ యొక్క మహర్షిత్వం వెనకాల ప్రయత్నమే కదా ఉన్నది. అలాగే రాక్షస రాజులు పౌరుషాన్ని ఆశ్రయించి బలవంతమైనటువంటి దేవతల్ని అమరావతి మీద దండయాత్ర చేసి అత్యంత బలవంతులైనటువంటి దేవతలను అక్కడి నుంచి పారిపోయేట్టు చేసి ముల్లోకాలు వెళ్ళడం జరిగింది. ఎలా జరిగింది? దైవకృప చేతన కాదు, పురుష ప్రయత్నం చేతనే కదా. దేవతలు కూడా మరలా తమ యొక్క పురుషకారాన్ని ప్రవృద్ధం చేసుకుని శత్రువులైన రాక్షసులను చిన్నాభిన్నం చేసి వారి అమరావతిని తిరిగి సంపాదించడం జరుగుతోంది. అది ఎలా సాధ్యమైంది? దైవకృప చేతన కాదు, ఆ దేవతల యొక్క ప్రయత్నం చేతనే కదా. అంతేకాదు, ఒక వెదురుతో అల్లిన బుట్టలో నీరు నిలవటం అనేది ఒక సామాన్యమైన విషయం. ఇది దైవ అదృష్టం చేత జరుగుతుందా? కాదు. ఆ వెదురుతో అల్లిన ఎవరైతే బుట్ట అల్లారో వాళ్ళు ఆయన ఎంతో సామర్థ్యంతో నీరు పోసినా క్రిందికి పోకుండా మాత్రంగా అల్లడం వల్లే ఆ వెదురు బుట్ట కూడా ఆ రూపాన్ని పొందింది. సో ఈ ప్రపంచంలో ప్రతిదాని వెనుకాల పురుష ప్రయత్నమే ఉన్నది అని గమనించాల్సిందే. ఓ సభికులారా, ఈ లౌకిక కార్యక్రమాలే చూడండి. కుటుంబ పోషణం, శత్రువులను నిరోధించడం, ఇతరుల రాజ్యం సంపాదించడం, భోగ విలాసం, ఇతరులను అరికట్టడం, ఇతరులను ఆకట్టుకోవటం, ఇటువంటి అనేక సంక్లిష్టమైనటువంటి విషయాలన్నీ, సంక్లిష్టమైనటువంటి ప్రయోజనాలన్నీ పురుషకారం చేతనే సాధ్యం అవుతున్నాయి. అంతేగాని ఎవరో ఏదో దూరంగా ఉండి మన ఏదో ప్రసాదించడం చేత సాధ్యపట్టలేదే. దైవం యొక్క క్రియాశక్తి ఎక్కడ కనపట్టలేదే. ఓ శుభాశయ రాఘవ, ఓ సభికులారా, మనం ఉత్తమోత్తమైన పరాకాష్ఠ జ్ఞానాన్ని చర్చిస్తున్నాం కాబట్టి సత్యాన్ని నిర్దుష్టంగా సుస్పష్టంగా విచారణ చేయవలసిందే, విచక్షించవలసిందే. అందుచేత చెప్తున్నాను, ఈ దైవము అనే పదార్థం ఎంత విచారణ, దైవము అని అంటే ఎవరో ఎక్కడి నుంచో మనల్ని ఇవ్వటం, మనని కంట్రోల్ చేయటం, మనని డ్రైవ్ చేయటం, ఎక్కడి నుంచో బాహ్యాన ఉండి మన యొక్క కాళ్ళు చేతులు కదలటానికి కారణం అవటం అంతా దైవ కార్యక్రమమే అన్నటువంటి విషయం వాక్యము గాని, అంతా దైవమే అనేటువంటి దాని అనేటువంటి అభిప్రాయం విమర్శిత నిలవటం లేదు. కాబట్టి అది మరొక ఉద్దేశం చేత కల్పించబడింది గాని, సాధన యొక్క ఉత్కృష్ట కొరకై కల్పించబడింది గాని, దైవం ప్రసాదిస్తుంది మనం కూర్చుని మీనమేషాలు లెక్క చేస్తూ లెక్కేసుకుంటూ కూర్చోవడమే అనే ఉద్దేశంతో మాత్రం కాదు అని సుస్పష్టం అవుతోంది. అందుకని ఎవరైనా సరే పురుషకారాన్ని నమ్మి ఉండాలి, నా ప్రయత్నమే నన్ను ఉద్ధరిస్తుంది అని నమ్మి ఉండాలి. అప్పుడే అతను ముముక్షువు అని శబ్దానికి అర్హుడవుతాడు. ఓ సభికులారా, ఈ ప్రకరణంలో మన ముముక్షువు అంటే మోక్షమునకు ప్రయత్నం చేయవాడి యొక్క స్వరూప స్వభావాలు, ఆశయాలు అనే విషయం మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. కాబట్టి ముముక్షువైన వాడు తన పురుషకారాన్ని ఆశ్రయించడం నమ్మటం ఉచితం. ఇక మనకు ఈ దైవ మన ఎదురుకుండా కనపడినటువంటి దైవము అనేటువంటి వ్యవహారం కాసేపు పక్కన పెడదాం. దాని విషయమై మనం విచారణ చేస్తూ ఉంటే అది ఎందుకు దైవము అనేది ఎందుకు కల్పించబడింది, ఏ ఉద్దేశంతో కల్పించబడింది, అది ఎంతవరకు ఉపకరిస్తుంది, ఎక్కడ దానిని అధిగమించాలి అనే విషయం మన స్వభావ సిద్ధంగానే అందరికీ అర్థమవుతుంది. కాబట్టి దైవము అనేటువంటి విషయాన్ని కాసేపు ఉపేక్షించి పురుషకారము ద్వారా నేను సమున్నతుడను కాగలను అని నమ్మి మనం ముందుకు పోవాలని మొట్టమొదటిగా ప్రతిపాదిస్తున్నాను అని చెప్తూ ఉండగా రామచంద్రమూర్తి, అయ్యా వశిష్ఠ మహర్షి, లోక కళ్యాణమూర్తి భగవన్ సర్వధర్మజ్ఞ విప్రవర్గ హే మహానుభావ, మీరు దైవం ఉన్నదనో లేదనో, కసిపు ఉన్నదా ఉన్నదేమో శాస్త్రాలు ఇట్లా అన్నట్టుగా, ఎక్కడో దైవం యొక్క దైవం ఉన్నదేమో అన్నట్టుగా ఉన్నది, దైవం లేదు అన్నట్టుగా కూడా ఉన్నది, దైవం లేదు అని నిర్దిష్టంగా చెప్పేస్తున్నారు, బాగానే ఉంది. ప్రపంచంలో దైవం అనేది ఉన్నది, అందరం దైవానికి లోబడి ఉన్నాము అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా, ఇది ప్రసిద్ధిగాంచిన విషయం కదా. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, అసలు నిజం చెప్పండి, నిజానికి దైవం అనే పదార్థం ఉన్నదా లేదా? ఎందుకంటే దైవం అనే వస్తువే లేదు, పూర్వజన్మల యొక్క కర్మల యొక్క ప్రయోజనమే వర్తమానంగా ప్రాప్తిస్తోంది అని మీరు చెప్తూనే వస్తున్నారు. అయినా నాకు అనేకుల యొక్క అభిప్రాయములను అప్పుడప్పుడు వింటూ ఉండటం చేత నాకు మీరు చెప్పిన దానిలో సుస్పష్టత ఇంకా కలగవలసిందంతగా కలగలేదు. కాబట్టి అడుగుతున్నాను స్వామి, దైవము అనే విషయం గురించి చక్కగా సుస్పష్టంగా మరికొంత క్లారిటీతో తెలుసుకోవాలని ఈ ప్రశ్న వేస్తున్నాను. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి గాంచినటువంటి దైవము అనే పదార్థం సత్యంగా ఉన్నదా లేక లేదా? మరి ఒక్కసారి మాకు సుస్పష్టం చేయండి స్వామి. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు చిరునవ్వు నవ్వుతూ, రామచంద్రమూర్తి, ఓ సభికులారా, ఈ మన ప్రియమైన రామచంద్రమూర్తి అడిగినటువంటి ప్రశ్నకి నిర్దుష్టంగా నిర్ద్వంద్వంగా ఒక సమాధానం చెప్తున్నాను. జీవుని యొక్క పురుషకారమే అన్నిటికీ కారణం కాని దైవము అనేది కాదు. పౌరుషం సర్వకార్యాణం కర్తృ రాఘవ నేసరం. జీవుని యొక్క పురుషకారమే అతను చేసిన ప్రయత్నం సంబంధించినటువంటి వ్యవహారమే అన్నిటికీ కారణం. అంతేగాని నా ఇతరం మరొక ఇతరమైన కారణమే లేదు. ఫలభోక్తృ సర్వత్రా నా దైవం తత్ర కారణం. దైవము అనబడేది ఒక వస్తువు దేనికి కర్త కాదు, దేనికి భోక్త కాదు. దైవం న కించిత్ కురుతే, దైవం అనేది ఏమి చెయ్యదు. స్వకీయ కర్మలకు వేరుగా దైవం వచ్చి కొత్తగా ఏదో ప్రసారించడాలు వగైరా ఏమి లేదు. నా భుంతే నచ విద్యతే, అది దైవం వచ్చి ఏదైనా అనుభవించేది లేదు. దాని చూచిన నా దృశ్యతే నా ద్రియతే కేవలం కల్పనే దృశి. దైవం అనేది ఎవరు చూడటం లేదు, ఆదరించడం లేదు. కాబట్టి దైవము అనేది కల్పిత మాత్రమే అని నిర్ద్వందంగా చెప్తున్నానయ్యా. శాస్త్రములు దైవము అనేది ఇచ్చేది కర్మల యొక్క ప్రయత్నముల యొక్క పురుషకారం యొక్క సానుకూల్యత కొరకే గాని దైవము పురుషకారం చేస్తుంది అంతా నిర్వర్తిస్తుంది, జీవుడు కేవలం అనుభవించేవాడే అనే ఉద్దేశంతో మాత్రమే ఏమాత్రం కాదు. ఇతపూర్వము నిర్వర్తించినటువంటి పురుషకారం లేక ప్రయత్నం యొక్క ఫలితాలు వర్తమానంలో అనుభవిస్తున్నప్పుడు లోకులు దానికి కారణం ఇతపూర్వము ఎప్పటి కర్మలో గమనించడం కుదరట్లేదు కాబట్టి దైవము అనే శబ్దం ప్రపంచంలో వచ్చింది. అనగా తమ పురుష ప్రయత్నాల చేత తాము పొందుతున్నటువంటి శుభ అశుభ ఇష్ట అయిష్ట ఫలితములని అల్పజ్ఞులు దైవానికి ఆపాదిస్తున్నారు గాని దైవం అనేది ఎక్కడా లేదు. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే ఫలితము అనేది పురుషకారం చేతనే ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ వన్స్ ఓన్ ఎఫర్ట్ లభిస్తోంది. అయితే ఒక వ్యవహారం యొక్క దాని మొదలెక్కడ, దాని వర్తమానం ఎక్కడ, దాని తుది ఎక్కడ, అది ఏ దేశ కాలంకి సంబంధించినది, ఈ విషయాలు గ్రహించు దురదృష్ట వర్తమానంలో గ్రహించలేక ఇది దైవం ప్రసాదిస్తున్నారు, ఇది దైవమే ఇట్లా శిక్షిస్తున్నారు అనే భావన ప్రచారంలోకి వస్తుంది. అప్పుడు రామచంద్రమూర్తి అడుగుతున్నారు, అంటే దైవము అనేది ఎవరికి ఏది ప్రసాదించట్లేదా స్వామి? మీరు కొత్త విషయం చెప్తున్నారే, అందరూ దైవమే మాకు ప్రసాదించాలి అని అర్థిస్తూ ఉండగా మీరు వచ్చి దైవము ఏమి ప్రసాదించట్లేదు అనేటువంటి అర్థం వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారు, రూపమే లేనటువంటి దైవం కారణంగా ఎవరైనా ఇది నాకు లభిస్తోంది చేకూరుతోంది అని నమ్మి ఉంటే మా ఉద్దేశంలో ఆ నమ్మకం ఒక అనక భ్రమయే అని అనక తప్పదు. అప్పుడు రామచంద్రమూర్తి, అంటే దైవాన్ని ప్రార్థిస్తే అభీష్టాలు సిద్ధించడం, కష్టాలు పోవడం ఇవన్నీ జరగవా స్వామి? జరుగుతాయి. వశిష్ఠ మహర్షి అంటున్నారు సమాధానంగా, జరుగుతాయి. అయితే కొంతకాలం తీవ్రేచ్ఛచే వారు చేసే అభ్యర్థన పూర్వకమైన పురుష ప్రయత్నమే ఆ దైవాన్ని ప్రార్థించడం అనేది కదా. సో ప్రార్థన అనేది ఒక కార్యక్రమమే కదా, స్వకీయమైన కర్మయే కదా, ఒక కొన్ని ఆలోచనలు క్రియలు వడగొడితే కదా అభ్యర్థన అనేది సిద్ధించేది. సో ఏ కర్మల చేత ఏ ప్రయత్నముల చేత అభ్యర్థన అనేటువంటి కర్మ నిర్వర్తించబడుతోందో అటువంటి కర్మ నుంచే ప్రయోజనం వస్తోంది అని ఎందుకు అనుకోరాదు? కాబట్టి పురుష ప్రయత్నములను అనుసరించే ఈ ప్రపంచంలో శుభాశుభ ఫలాలుంటాయి. జనులలో కొందరు మీ అదృష్టం ఇలా ఉందిరా అని ఒక ప్రచారం, అదృష్టం అంటే దృష్టం కానీ ఎదుర్కొన్న మనకు కనపడనిది, అంటే ఒక వ్యక్తి ఒక సంపద పొందాడు, ఆ సంపదకు అర్హుడు ఏ ప్రయత్నంలో వల్ల అయ్యాడో మనం ఎదురుగా చూడలేం గనక వర్తమానంలో, అదృష్టం వల్లే వీడికి ఇదంతా ఇట్లా ఉన్నదిరా అని అంటే అనే మాటయే దైవమే ఇదంతా ప్రసాదిస్తోంది అనే రూపంగా కూడా లోకంలో ప్రసిద్ధికెక్కింది. ఇక కర్మల విషయంలో, దైనందిక కర్మల విషయంలో ఆయన ఈ విధంగా అన్నాడు. అది విన్న తర్వాత నాకు ఈ బుద్ధి పుట్టింది, అప్పుడు నేను ఈ విధంగా నిర్ణయించుకున్నాను, అప్పుడు ఈ రూపంగా ప్రయత్నించాను, తద్వారా ఈ విధంగా ఉత్తమ ఫలితం పొందాను, కనుక ఉత్తమ ఫలితం దైవవశాత్తు లభించింది అని ఎవరైనా ఒక చమత్కారంగా అంటారేమో, లేక వారికి అనుభవం ఎవరికైనా అనుభవం అవ్వచ్చు. ఈ సంఘటనలో కూడా ఇక్కడ దైవము దైవవశాత్తు అనబడిది కల్పిత కారణమే అని చెప్పాలి. ఎందుకనంటే ఆయన పలికినప్పుడు ఇటువంటి బుద్ధి పుట్టడానికి, ఆ బుద్ధికి బుద్ధి ఆ రూపం పొందడానికి అంతకు ముందు ప్రయత్నాలు కారణం అవ్వాలి కదా, ఆ ఒక దృఢ నిశ్చయం చేయడంలో ప్రయత్నం ఉంది కదా, కనుక ఉత్తమ ఫలితం పొందడానికి కూడా ప్రయత్నమే కారణమైంది. ఇందులో దైవశాత్తు లభించిందంటే ఎక్కడున్నది? ఆ సందర్భంలో ఎవరైనా అనుకున్నా ఇందులో దైవాన్ని పాత్ర ఎక్కడుంది? ఇతర పూర్వం ప్రయత్నంలో చే ఏర్పడిన బుద్ధి అందుకు సిద్ధమై ఆ ఆలోచనలను లేక వారు చెప్పేవారి మానీయుల యొక్క అభిప్రాయాలను స్వీకరించి మరల ప్రయత్నం చేయటం చేతనే ఫలితం ప్రాప్తిస్తుంది అని మన సూక్ష్మ దృష్టితో గమనించవచ్చు. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, ఒక గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారు దగ్గర 10 మంది విద్యార్థులు ఉన్నారు, ఆ 10 మంది విద్యార్థులు పాఠం వింటున్నారు. అయితే అందులో 2-3 విద్యార్థులు బాగా విని అలా చక్కగా పరీక్ష రాసి చక్కటి మార్కులు సంపాదిస్తున్నారు, ఇంకో ఇద్దరు ముగ్గురు మధ్య రకంగా వారి యొక్క చదువు యొక్క పరిపక్వత ఉంటుంది, మరి కొంతమందికి కొద్దిమందికి అసలు ఏమీ అర్థం కావటం లేదు. అక్కడ గురువు గారు ఒకరే చెప్పిన పాఠం అందరికీ ఒకే పాఠం, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రావడానికి కారణం ఏంటి? ఒకరికి ఉత్తమమైనటువంటి ప్రయోజనం లభించడం, మరొకరికి పాఠం యొక్క సారం గాని విషయం గాని ఏమి అర్థం కాక తెల్లవారుతో బయటికి రావడం, ఈ రెండు కారణం ఏమిటి? అదృష్టమా లేక తెలియని దైవం యొక్క క్రియనా? వారి వారి శ్రద్ధను బట్టి కదా. కాబట్టి శ్రద్ధ ద్వారా పురుష ప్రయత్నం వల్లనే మనకు ఆ తెలివిగల క్లాసులు తరగతిలో తెలివిగల వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనే సందర్భం వస్తుంది, కాని దానికి దైవం కారణం అంటామా? పరిమితమైన దృష్టి కలిగిన వాళ్ళు ఏదైనా ఇష్ట ఫలితం కానీ అయిష్ట ఫలితాలు కానీ లభిస్తున్నప్పుడు దైవమే ఇదంతా చేస్తున్నాడు అని భావిస్తున్నారు. సూక్ష్మ దృష్టి గల వాళ్ళు నా యొక్క ఇష్ట అయిష్టముల రూపమున ఏర్పడినటువంటి సంస్కారాలే ఇది సుఖము ఇది కష్టము అని భావన చేస్తోంది, కాబట్టి సుఖము కష్టము అని అనిపించడానికి నా బుద్ధి యొక్క అటువంటి ఆ రూపమైనటువంటి ఆ సంఘటన పట్ల ఆ రూపమైనటువంటి అభ్యాసం మాత్రమే, అంతేగాని దైవం లేదు, దైవం చేయటం లేదు అన్నది గమనిస్తున్నారు. చేత ఉత్తమ వర్తమానంలో ఉత్తమమైన కర్మలు ఆశ్రయిస్తూ ఆ ఆత్మతత్వం ఏమిటో వివేక దృష్టితో గ్రహించాలి. అంతేగాని ఆ దైవమే మాకు ఆత్మజ్ఞానం ప్రసాదిస్తారు, మాకు అభ్యాసం వల్ల ప్రయోజనం ఏంటి అనటం ఉచితం కాదు. వర్తమానంలో ఉత్తమమైన ప్రయత్నాలకి మీరందరూ సిద్ధపడిదలుగాక అని కించిత్ మౌనం వహించారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి లేచి, హే మహర్షి, ఇక్కడ ఒక చిన్న విషయం మీ ముందు వినవించుకుంటాను. మీరు ఇప్పుడు పూర్వకర్మల యొక్క ప్రభావం చేతనే వర్తమానంలో ఒక జీవుడు ఒక రకంగా ఈ వర్తమానంలో ఈ రూపంగా ప్రవర్తిస్తున్నాడు లేక చెల్లిస్తున్నాడు అని మీరు కూడా ఒప్పుకున్నారు కదా. ఇంతలోనే దైవం లేదు అని కూడా నిర్ణయిస్తున్నారు. పూర్వజన్మల సంచితమే దైవము అని ఒక చోట అన్నారు. ప్రాక్తన కర్మల యొక్క ప్రభావమే దైవము అని ఒక చోట అన్నారు. రెండో చోట ఏమో దైవమే లేదన్నారు. అంటే మీ దైవం ఉన్నారు లేరు అన్నట్టుగా ఉన్నది. మరొకసారి వివరించండి స్వామి, వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, రామచంద్ర ఏదైనా నేను చెప్పినప్పుడు అత్యంత సూక్ష్మ దృష్టితో ఆ విషయాన్ని గ్రహించాలి సుమా. నీపై గురువుగా నాకు బహున్నతమైనటువంటి అభిప్రాయం ఉన్నది, అందుకని నేను చెప్పబోయేది సూక్ష్మ దృష్టితో నిర్మల హృదయంతో ఉద్వేగాలు లేకుండా విను, బుద్ధి చాంచల్యం చెజించి నేను చెప్పేది శ్రద్ధగా వింటే నీ బుద్ధి చంచలత్వాన్ని చెజించి స్థిరత్వాన్ని పొందుతుంది. అప్పుడు ఉత్తమ సత్యం విషయమై నేను చెప్పబోయేటువంటి విషయాలు కూడా చక్కగా గ్రహిస్తావు. ఒకనొకడు మనసు చేతనో వాక్కు చేతనో దేహం చేతనో ఒక విధమైనటువంటి కర్మలు, ఈ పర్సన్ ఇస్ బిహేవింగ్ ఏ పర్టికులర్ స్టైల్, ఈ థింకింగ్ ఏ పర్టికులర్ వే, అతను ఒక ఈ విధంగా ఆలోచిస్తున్నాడు లేక ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు లేక ఈ విధమైనటువంటి కర్మల్లో నిమగ్నం అవుతున్నాడు అని అనుకుందాం. అట్లా అతను ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, ఆరోపంగా ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నాడు, ఆ విధంగా ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, వై హీఈస్ బిహేవింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే, వై హీఈస్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఇన్ దట్ వే, వై హీఈస్ టాకింగ్ లైక్ దట్ అని ప్రశ్నిస్తే దీనికి సమాధానం. ఇతర పూర్వం స్వకీయ ప్రయత్నముల సారమైనటువంటి వాసనలను అనుసరించి అభ్యాసాలను అనుసరించి వాటి చేత ప్రభుత్వడై వర్తమానంలో ఆ విధంగా భావిస్తున్నాడు లేక మాట్లాడుతున్నాడు లేక చేస్తున్నాడు. అభ్యాసాలను బట్టి వాసనలు ఏర్పడుతున్నాయి. మన వాసన అంటే టెండెన్సీ అని, అటువంటి టెండెన్సీని బట్టి వర్తమాన కర్మలు ఏర్పడుతున్నాయి. వర్తమాన కర్మల వల్ల మళ్ళా టెండెన్సీ వాసనలు సంస్కారాలు ఏర్పడుతున్నాయి. ఎవరిలో ఎటువంటి వాసనలు ఉంటే ఎటువంటి టెండెన్సీస్ ఉంటే వారు అటువంటి మార్గంలోనే ఆ నిమిత్తమే ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లాగే నేను ఈ ఫలమును తప్పనిసరిగా పొందాలి అన్నటువంటి బలమైన కోరికతో నిర్వర్తించే కర్మయే దైవం రూపంలో పరిణమిస్తుంది. అంటే కర్మల యొక్క ప్రయత్నముల యొక్క ప్రయోజనమే దైవ రూపంగా ప్రాప్తిస్తోంది అన్నదే ప్రపంచంలో సిద్ధిస్తోంది. అంతేగాని దైవం ఎవరికి ఏది ఇవ్వడం లేదు. ప్రతికర్త తన కర్మలను ఆ విధంగా నిర్వర్తించడం, వాటి యొక్క ఫలితములను పొందడం జరుగుతుంది. ఇందులో స్వకీయమైన నిర్ణయం గల దైవము అనే దానికి పాత్రయే లేదు. ఒకడు ఎటువంటి వాసనలు అయితే చేకూర్చుకుంటాడో అవే కర్మలుగా పరిణమిస్తాయని అనుకున్నాం కదా. ఇవ్వకుండా ఇతపూర్వపు ప్రయత్నములు కనపడకపోవడం వల్ల, కానీ ఇతపూర్వపు ప్రయత్నముల వాటి యొక్క ప్రభావం మాత్రం ఆయా కర్మల్లో ఆయా వర్తమాన కార్యక్రమాల్లో నిర్వర్తించడం వల్ల నన్ను ఈ కర్మను నిర్వర్తించమని ఎవరో ప్రేరేపిస్తున్నారు అని సమాధానం చెప్పుకుంటున్నాడు ఈ మానవుడు. అంతేగాని ఎవరో ఎక్కడో ఉండి వాస్తవానికి ప్రేరేపించేవారు ఎవరు లేరు. ఇతపూర్వపు కర్మలే సర్వ ప్రేరణలకు కారణం, ఇతపూర్వ ప్రయత్నములే అన్నిటికీ కారణం. వాసనలు స్వభావాలు సంస్కారాలు అలవడేవన్నీ కూడా కర్మల యొక్క ఆధిక్యత యొక్క ప్రభావం మాత్రమే, ఆధిక్యత యొక్క రూపం మాత్రమే. కాబట్టి రామచంద్ర, దైవము అని చెప్పబడేది ప్రయత్న రూపంలో గల కర్మ మాత్రమే. అతి కర్మయే మనస్సు, అటువంటి మనస్సే ఈ పురుషుడు అనబడేటువంటి జీవుడు. కనుక ఈ జీవుని యొక్క వాస్తవ స్వరూపం పురుషకారమే అవుతుంది. పురుషకారం కంటే వేరుగా ఎక్కడా ఏదీ లేదు. పురుషకారం కంటే వేరైన దైవం ఒకనొక చోట ఉన్నది అని ఎవరైనా అంటే మాత్రం అటు దైవం లేనే లేదు అని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాం. అటువంటి దైవం నిత్యం మాత్రమే, ఇందులో ఏమాత్రం సందేహమే లేదు. ప్రియ సభికులారా, మనం ఇప్పటిదాకా దైవము కర్మ అనే విషయంలో మరికొన్ని విషయాలు చెప్పుకున్నాం. ముందు ఆత్మ అంటే ఏమిటి, ప్రార్థన కర్మల గురించి మరికొన్ని విశేషాలు, శుభ అశుభ కర్మల యొక్క ప్రయోజనం ఏంటి, గురువు శాస్త్రము ఉపాయము అనుభవము వీటిని ఎలా సమన్వయించుకోవాలి, తర్వాత జ్ఞానం యొక్క అవతరణ ఆత్మజ్ఞానం యొక్క ఎలా అవతరించింది, తర్వాత ఈ సంసార చక్రం దీని పట్ల ఈ దృశ్యం ఆకర్షణ పట్ల విరక్తి పొంది సత్యం విరాగం పొంది సత్యం వైపు ఎలా ప్రయత్నించవలసిన అవసరం ఏంటి, సాధన చతుష్టయం అనబడేటువంటి మోక్ష ఉపాయాలైనటువంటి నాలుగు ప్రయత్నాలు, శ్రమము విచారణ సంతోషము సాధుసంగము
ఈ కాదు జగద్భ్రమణ క్రీడ ఇందులో ఉండేటువంటి లీలాత్వం క్రీడాత్వం ఏంటి? ఈ ప్రపంచం సంసారంలో అవివేకులు ఎలా ఉంటున్నారు, వివేకులు ఎలా ఉంటున్నారు? శాంతత్వాన్ని లక్ష్యశుద్ధిని సంపాదించడం ఎట్లా, సాధు సంఘం యొక్క ప్రభావం ఏంటి? తర్వాత మనం చెప్పుకునేటువంటి తత్వశాస్త్రం విషయంలో దృష్టాంతాలు ఏ విధంగా మనం ఉపయోగించడం జరుగుతోంది, గురువులు ఈ విధంగా దృష్టాంతాలు తీసుకుని ఒక విషయాన్ని చెప్తారు, శిష్యుడు దాన్ని ఎలా సమన్వయించుకోవాలి, ఉపయోగించుకోవాలి, అలాగే ప్రమాణ నిరూపణ ఎట్లాగా, అపరోక్షానుభవం అంటే ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ మనం ఈ మోక్ష వ్యవహార ప్రకరణంలో చెప్పుకోబోతున్నాం. ఈ మోక్ష వ్యవహార ప్రకరణంలో సాధకుడు జ్ఞానానికి సిద్ధపడటం ఎట్లాగా అనేటువంటి ఒక రక ప్రయత్నశీలుని చేయటమే ఈ మోక్ష వ్యవహార ప్రకరణం యొక్క ఉద్దేశము. ప్రయత్నశీలుడికి తప్పక లభించగలదు, ఉత్కృష్టమైనటువంటి మోక్షం, ఉత్కృష్టమైనటువంటి జన్మలాహిత్యం తప్పక లభించగలదు అని ప్రోత్సాహం అందిస్తూ ఒక క్లారిటీ, ఏ ఇల్యూజన్, ఒక అపభ్రంశమైనటువంటి భావన అభిప్రాయాలు జీవుల్లో దాగి ఉన్నాయో వాటిని కించిత్ సంస్కరించడం, సమన్వయించడం ఈ యొక్క ప్రకరణం యొక్క ఉద్దేశము. మనం తర్వాత ముందు జ్ఞాన విషయాల్లో అనేక దృష్టాంతాలు, కథలు ముందు చెప్పుకోబోతున్నాం. మొట్టమొదట మోక్ష వ్యవహారం శ్రద్ధగా వినమని సదుకులందరికీ నా ప్రార్థన, నా విన్నపం. ఎందుకంటే బాగా చదువుకోవాలి. చదువుకోవటానికి ఏ విధంగా ఫిజికల్ గా, మెంటల్ గా, శారీరకంగా, మానసికంగా సంసిద్ధం కావాలి అనేది అర్థం చేసి అప్పుడు చదువుకు ఉపక్రమిస్తే చదువు బాగా వస్తుంది కదా. అలాగే యోగ వ్యవస్థ అనబడేటువంటి మాత్రమైనటువంటి మోక్ష శాస్త్రాన్ని ప్రతిపాదించే ముందు ముముక్షువుకి ఏ ఆశయం ఉండాలి, ఏ అవగాహన ఉండాలి, తను తను ఎలా రూపుదిద్దుకోవాలి, తనను తాను ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి విషయాలు కలిగినటువంటి ఈ ముముక్ష వ్యవహార ప్రకరణం మనం వర్తమానంలో చెప్పుకుంటూ ఇక్కడ ఒక చోట ఆగుతున్నాం. మరల దీన్ని కొనసాగిద్దాం. ఓం భద్రం కర్ణేభి శృణుయా మదేవా భద్రం పశ్చేమాక్షభిర్యజత్ర స్థిరైరంగై సుస్తువాగుంసస్తనోభి యేషేమ దేవహితం యదాయు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన స్తాక్షో హరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి 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 భద్రం మే అపి వాతయ మనః. ఓం శాంతి శాంతి శాంతి. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుంగం ఆత్మబుద్ధి ప్రకాశం మోక్షుర్వై శరణమహం ప్రపద్యే. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు.